ఆ తర్వాత ఈ సుశీల దక్షిణ అనే పేరుతో పుట్టడమే కాకుండా తన అంశతో భూలోకంలో ఒక వర్తకుడికి కూతురి పుట్టింది. సో రాధాదేవి యొక్క శాపం కదా, భూలోకంలో ఓ మంచి కోటీశ్వరుడైన వర్తకుడికి కూతురి పుట్టింది. చిన్నప్పటి నుంచి కృష్ణ భక్తితో ఉండేదిట ఆవిడ. ఎప్పుడు కృష్ణుని ఇంట్లో విగ్రహ రూపంలో పెట్టుకుని కృష్ణ 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 అని కృష్ణుడిని పూజించేది. రాధా శాపం ఒకటి ఉంది కదా మరి, ఆవిడకి 18 ఏళ్ళు నిండాక తల్లిదండ్రులు, ఇది ఇంత కోటీశ్వరులు, ఇంత భక్తులు వాళ్ళు, దాతలు, అసలు ఆ ఇంట్లో పిసిరిగొట్టుతనం ఉండేది కదట. ఎప్పుడు దాతృత్వం తప్ప మరొకటి ఉండేది కాదట. అసలు పూర్వకాలంలో వైశ్యుల వల్లే ఈ భూమండలంలో చాలా వరకు ధర్మం నిలబడింది అని భాగవతం కూడా చెప్పింది. అలాంటి ఉత్తమ వంశం వాళ్ళది. ఆ వంశంలో పుట్టినవాడికి కర్మయోగం వల్ల ఒప్పిసిరి కొట్టాడు, భర్తగా దొరికాడు. చెప్పారుగా కర్మయోగం, రాధాశాపం అనుభవించవలసి వచ్చింది. భర్త ఎటువంటి వాడు, ఇంట్లో అన్నం వండడానికి కూడా బియ్యం గంధం లెక్క పెట్టిచ్చేవాడు, పచ్చడి మెతుకులకు కూడా లెక్కే, పాలకి మజ్జిగకి అన్నిటికీ లెక్కే, ఆ లెక్క చూసుకునేవాడి దగ్గరికి వెళ్ళింది. ఈవిడ తల్లేమో దాత, దాత్రి, తండ్రి పరమదాత, వచ్చిన వాడికి రోజు వేల మందికి అన్నం పెట్టే ఉత్తముడు. ఈ అమ్మాయి చూస్తే కృష్ణ భక్తురాలు, ఈ వచ్చిన వాడికి దానం చేయడం తప్ప మరొకటి ఎరగదు. స్వయంగా వండి పెట్టేదట. కొంతమంది దరిద్రం ఏంటంటే వంట చేయడం కూడా చేత కాదు, ఎందుకండి ఇక బతు కాదు, ఇంట్లోకి వచ్చాక హాయిగా వేళకు శుభ్రంగా ఓ స్టవ్ వెలిగించుకుని ఇంత వండుకు చేత కాకపోతే ఏమి చేత కాకపోతే హోటల్లో చేతి తెచ్చి తింటే ఏ పూట కాకపోట, అది కూడా దరిద్ర బ్రతుకు, ఇంట్లో పొయ్యి వెలిగించాలి. అలా ఉత్తమురాలు ఈవిడ వెలిగించి అందరికి అన్నం పెట్టేది. అర్ధరాత్రి అపరాత్రి కూడా ఇంటికి వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టేవాడ. ఈవిడికి పిసిని కొట్టు భర్త వచ్చాడు. ఈవిడికి కృష్ణుడు అంటే భక్తి, వాడికి కృష్ణ భక్తి లేదు. ఇంట్లో పూజలు వద్దు, పునస్కారాలు వద్దు, హారతి ఇవ్వకూడదు, దీపం వెలిగించకూడదు, నైవేద్యాలు వద్దనేవాడు. భర్త మాట కాదనలేకపోయేది ఈవిడ. రోజు కృష్ణుడి దగ్గర కూర్చుని, కృష్ణ ఆవునేతితో దీపం వెలిగించే యోగం లేకుండా చేసేవా, నాకు వేళకింత నైవేద్యం పెట్టడానికి అవకాశం లేకుండా చేసేవా, నువ్వే నా చేత అర్చన చేయించుకో అనేది. అలా 12 సంవత్సరములు ఈ పిసిరు కొట్టాడుతో కాలక్షేపం చేసింది ఆవిడ. వాడు ఎక్కడికైనా పొరపాటున పొరుగురు వెళ్ళడమే తక్కువ, వెళ్ళేటప్పుడు ఈ అమ్మాయి కోసం గిద్దలో పావు గిద్ద ఇంచుమించుగా ఈ మాత్రం బియ్యం ఇచ్చి ఈ బియ్యంతో అన్నం వండుకు తిను అని పులిసిపోయిన మజ్జిగ ఓ పెసరు గ్లాసులో పోసి ఇచ్చేవాట. ఈ పులి మజ్జిగతో అన్నం తిను. గొడ్డుకారం మెతుకులు పెట్టడానికి ఆవిడకి కొరివికారం ఇచ్చేవట. ఆ ఇంట్లో ఎప్పుడు కూర వండుకోలేదు, కొరివికారం, పులిసిపోయిన మజ్జిగ, ఇంత బియ్యం, అందులో నెయ్యి నూనె ఏమీ లేకుండా అవే ఇచ్చిపోయేవారట. ఓ 12-16 సంవత్సరాల కాలం కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజున అతడు ఏదో కారణం చేత పొరుగురికి పెళ్ళికి వెళ్ళవలసి వచ్చింది. ఆ పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఎందుకు పెళ్ళికి వెళ్ళాడు తెలుసా, పెళ్ళికి వెళ్తే 3 రోజులు అక్కడ భోజనాలు వస్తాయి, ఇంట్లో ఖర్చు తగ్గుతుంది, ఈ కాస్తన్నం కూడా తగ్గుతుంది, ఆ పులి మజ్జిగ ఖర్చు తగ్గుతుంది, అందుకని వెళ్ళాడు ఈ దౌర్భాగ్యుడు. ఈ పిసిరు కొట్టాడు వెడుతూ వెడుతూ, ఇదిగో 3 రోజులకి సరిపడ నీకు బియ్యం ఇస్తున్నాను అని, ఇంతంతంతంత బియ్యం, ఈ పూటకి ఈ బియ్యం, సాయంకాలానికి ఈ బియ్యం, ఇంత మజ్జిగ, ఇవన్నీ జాగ్రత్త, ఇదిగో ఇంత పచ్చడి కూడా ఇస్తున్నాను, ఏది చేతికి రాసేట కొరివికారం, ఈ కొరివికారం మళ్ళీ 3 రోజులు సద్దు కోసమా, వచ్చాక మిగిలితే నాకు పైగా ఆ కాస్త కొరివికారంలో తెనాలి రామకృష్ణుడు ఈ కథ రాశాడండి పాండురంగ మహాత్మ్యంలో, అద్భుతంగా వర్ణించాడు తెనాలి రామకృష్ణుడు. కావ్యం రాసేటప్పుడు మాత్రం చాలా అద్భుతంగా రాసేస్తాడే, ఆయనలో హాస్యం ఉంటుంది, ఓ పక్కన అద్భుతమైన పాండిత్యం ఉంటుంది. అసలు కవుల్లో హాస్యం ఉండాలి, హాస్యం లేని కవి కవే, ఎవడో పిచ్చాడన్నట్ట. ఆ మధ్యన పాపం ఒక ఆయన చాలా బాగా పురాణాలు చెప్పాడు, కొంచెం హాస్యం ఎక్కువ చెప్పేవాడు, హాస్యం తగ్గించండి పురాణంలో అన్నట్ట, హాస్యం లేకపోతే అది శవంతో సమానం ఉండదు, హాస్యం లేని పురాణం అది చచ్చిపోయిన శవాన్ని చూస్తూ కాలక్షేపం చేయడం వంటిది. కాబట్టి తెనాలి రామకృష్ణుడు అద్భుతమైన హాస్యం, హాస్యమే అద్భుతమైన కవిత్వం, కవిత్వమే రెండు కోణాలు ఉంటాయి. కాళిదాసు మంచి హాస్య కవిత్వం రాశాడు, ఇటు ప్రౌఢ కవిత్వం రాశాడు. మహాత్ములలో సున్నితంగా హాస్యమూ ఉంటుంది, ఇటు కవిత్వము ఉంటుంది, అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటే వాడు మహాత్ముడని పిలవబడతాడు. అక్కడ చాలా బాగా రాశాడు, ఇంత కొరివికారం చేతికి రాసేట. ఆ కారం చేతికి రాసింది పక్కన ఎక్కడన్నా ఆకు మీద ఇస్తే మళ్ళీ చేతికి అంటుకోదు అది, అంత రాసి 3 రోజులు సర్దుకున్నాక మిగిలితే నాకు 1000 అన్నట్టు పైగా. అలాగేనండి అని పాపం ఈ కారం తినేస్తే మళ్ళీ భర్తకి కాస్తో కోస్తో మిగలదేమో, వచ్చాక పెట్టమంటున్నాడని ఆ పక్కన ఒక చిన్న ఆకుంటే ఆ ఆకు కూడా విస్తరాకు కాదు, మళ్ళీ విస్తరాకులు లెక్క, అందుకని ఏదో చెట్టుకు రాలిపోయిన ఆకుంటే ఆకుకి అలా రాసి వచ్చాక భర్తకు వేద్దామని అట్టే పెట్టి ఆవిడ కేవలం ఆ కాస్తన్నంతో బతుకుదాం అనుకుంది. వాడిచ్చిన బియ్యం వండుకు తిని వాడు ఇచ్చిన పులి మజ్జి తాగి ఏదో 3 రోజులు కాలక్షేపం చేద్దాం అనుకుంది. వీడు అనేక రకాల వ్యాపారాలు చేసేవాడు. కాజాలు పూతరేకులు కూడా అమ్ముతారట వీడి దగ్గర. అందుకని వీడు వెళ్ళేటప్పుడు 25 కాజాలు, 25 పూతరేకులు ఇచ్చి, ఈ పూతరేకులకి ఇంత రేటు, కాజాకి ఇంత రేటు, వచ్చిన తర్వాత డబ్బులు జాగ్రత్తగా లెక్క చూసి ఇవ్వాల్సిమా, వీరుంటే ఇంకొంచెం ఎక్కువ కమ్మన్నట్ట. ఆవిడ తెల్లబోయి అలాగేనండి అంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో దానం చేయటం ధర్మంగా ఉండడానికి అలవాటు పడింది. వీడు చూస్తే పిసిరుగొట్టు గొడవ. అలాగేనండి, వ్యాపారం చేస్తానండి అంది. వాడు 3 రోజులు వెళ్ళిపోయాడు. వాడు అలా వెళ్ళగానే పాపం కాస్త బియ్యం ఈవిడ ఇన్ని నీళ్లు వేసుకుని ఇంత లక్క పిడత లాంటి గిన్నె తీసుకుని అందులో అన్నం వండుకుంది. లక్క పిడత, ఇంతంత చిన్న చిన్న గిన్నెలు ఉండేవి పూర్వం, లక్క పిడతలు అనేవారు. వాటితో కూడా అన్నాలు వండుకునేవారు ఆడపిల్లలు చక్కగా, గుజ్జన గూళ్ళని ఇవన్నీ వండుకునేవారు. మా చిన్నప్పుడండి ఇళ్లలోంచి పాత చింతపండు కారం తెచ్చి ఉప్పు తెచ్చి ఈ ఉప్పు కారం చింతపండులో కలుపు తినేసేవారు. మంచి ఆరోగ్యంగా ఉండేవారు. మా అయ్యదారి ఇప్పుడు పండు తింటే కూడా అవేవో వచ్చేస్తున్నాయి కడుపులో గొడగొడవు. ఏమీ పట్టం లేదు కానీ పూర్వం చింతపండు కూడా తినేవారు. కారం తింటే ఏమయ్యేది కాదు. ఆ కాలం వేరు, ఆరోగ్యం వేరు. మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ కాలంలోకి మనం చేరలేము. క్రమంగా కాలధర్మం చెందడం తప్ప ఇలా ఈవిడేం చేసింది, పిడతలోకి నీళ్లు పోసి బియ్యం పోసి అన్నం వండుతూ ఉంటే అమ్మా రక్షించు అనే మాట వినపడింది. ఎవరో మృదువుగా అమ్మా రక్షించు అని పిలిచారు. అసలు ఈ ఇంటికి ఎవరూ రక్షించు అంటూ రారు. ఇప్పుడు ఎవరో వచ్చారు. అందుకని వీడు తెల్లబోయి తలుపు తీసింది. వీళ్ళు ఆయన ఉండగా తలుపు తీయనిచ్చేవాడు కాదు, ఇప్పుడు ఆయన లేడు కాబట్టి ధైర్యంగా తలుపు తీసింది. అక్కడ 8 సంవత్సరాల కుర్రాడు ఉన్నాడు. నల్లగా నీలంగా ఉన్నాడు. ఆ నలుపులో కూడా నిగనిగలాడిపోతున్న మంచి నీలం, నెత్తి మీద నెమిలి పింఛం పెట్టుకుని తలకాయకు ఒక గొడ్డ కట్టుకుని అమ్మా సుశీల ఆకలి వేస్తుంది అన్నట్ట. సత్యేంద్రబాబు అనుకుంది ఈవిడ. ఈవిడకేమో అన్నదానం చేయటం ఇష్టం, కానీ ఇప్పుడు ఇంట్లో పిడతతో అన్నం వండింది. వీడు బుడతడు. ఈ బుడతని పిలిచి ఈ పిడత అన్నం పెడితే వాడికి ఏం సరిపోతుంది? పైగా ఇంట్లోకి ఎవరైనా ముష్టివాళ్ళని రానిచ్చినట్టుగా భర్తకి తెలిస్తే రాగానే చితక కొట్టేస్తాడు. అందుకని వణికిపోయి అయినా సరే ముద్దులుకుతున్న ఒక బాలుడు వచ్చి భిక్షాన్ దేహి ఆకలికి మాడిపోతున్నానంటే పెట్టకుండా ఉంటానని లోపలికి పిలిచి, నాయన మా ఆయనకి తెలిస్తే ఇంట్లోకి ఎవరినైనా రానిచ్చినట్టు తెలిస్తే చంపేస్తాడు. అయినా నీ మొహం చూస్తుంటే లోపలికి రానివ్వకుండా ఉండలేకపోతున్నాను, దా కూర్చో. కానీ మా ఇంట్లో పెట్టడానికి ఈ పెసర అన్నం తప్పేమీ లేదు, ఈ అన్నం తిన్నాయినా అందిట. అదేమిటమ్మా, ఆ గిద్దతో పాటు ఇంకొంచెం బియ్యం 3 రోజులకి సరిపడ మీ ఆయన ఇచ్చాడుగా అన్నట్టు వాడు. ఓరి నాయనో నీకు ఇది కూడా తెలుసాననుకుని, అయితే సరే సరే 3 రోజుల కోసం వండుకోవడానికి నాకు 3 పొట్లకి ఇంతంత బియ్యం ఇచ్చాడే, ఆ బియ్యం అంతా వండి నీకు పెడతానులే, బాగానే గుర్తు చేశామని అతన్ని కూర్చోబెట్టి ఓ చిన్న కొండ తీసుకొచ్చి అందులో మొత్తం బియ్యం పోసి వండింది. ఆ బియ్యం మహా అయితే ఈ మాత్రం ముద్దయ్యింది. ఇప్పుడు వీడికి అన్నం పెట్టడానికి విస్తరాకులు లేవు ఇంట్లో. విస్తరాకులు కూడా అమ్మకపోతే వాడు చంపుతాడు భర్త. అందుకని దొడ్లోకి వెళ్ళి, దొడ్లో కదంబ వృక్షం ఉంది, ఆ కడిమి చెట్టు ఆకులు ఇంత ఆకులు ఉంటాయి, ఆకులకి 4 పుల్లలకు వచ్చి ఆకులు పట్టుకొచ్చి అక్కడ పెట్టి, అన్నం ఉంది, మా ఆయన కోసం దాచిన ఇంత కొరివికారం ఉంది, పులిసిపోయిన కొంచెం మజ్జిగ ఉంది, అవి తింటావా నాయన తినగలవా అంటే, నీ చేత్తో ఏం పెట్టినా నాకు అది అమృతమే, పైగా ఆకలితో ఉన్నాను, పట్టుకొచ్చాయి అన్నట్ట. సుశీల ఈ అన్నం పెట్టింది, ఈ కాస్త కొరివికారం వేసింది, ఆ పుల్ల మజ్జిగ పెట్టింది, గుటుక్కు లాగేశాడు ఆయన, ఆకుతో సైతంగా నవ్విలేశాడు. ఆ కాస్త కొరివికారం ఏం సరిపోతుంది, ఆ కొరివికారం ఆకులో ఉన్న అన్నానికి రాసుకుని అందులోనే ఈ మజ్జిగ పోసేసుకుని ఆకుపడంగా నవిలి పారేసాట. ఆయన ముక్కు మీద వేలేసుకుని వీడేవాడండి పాప ఆకులు కూడా నవ్విలేశాడు అనుకుంది ఆవిడ. సుశీల అనగానే ఆవిడ తెల్లబోయి, నా పేరు నీకు ఎలా తెలుసు అంటే నాకు అన్నీ తెలుస్తాయిలే, ఈ అన్నం నా కడుపు నింపట్లేదు, ఆ పుల్ల మధ్యగ నా దాహం తీర్చలేదు, ఇంకా ఆకలిగా ఉంది, ఏమైనా పెట్టవా అంది. అని కుర్రాడు అడిగితే, ఇంకా పెట్టమంటో, పెట్టడానికి ఏముంది, నేను మిగిలాను, నన్ను ఏమైనా తినాలి, నన్ను ఎలాగో తినలేవు, మరి ఎలా నాయనా నీకు అన్నం పెట్టడం అన్నదట ఆవిడ. మనస్సుంటే మార్గం ఉంటుంది సుశీల. నీ ఇంట్లో అన్నం పెట్టడానికి అన్నం లేకపోవచ్చు, ఇవ్వడానికి పులి మజ్జిగ లేకపోవచ్చు, కొరివికారం లేకపోవచ్చు, కానీ నాకు పెట్టడానికి మీ ఇంట్లో కొన్ని మధుర పదార్థాలు ఉన్నాయి, కొంచెం గుర్తుకు తెచ్చుకో అన్నాడు వీడు. ఏముందబ్బా అందుకే ఆవిడ, అమ్మమ్మని మీ ఆయన పాతికి పూతరేకులను పాతి కాజాలు ఇచ్చాడుగా, ఆ కాజాలు పూతరేకులు పెట్టకూడదు ఏంటి, అంత రుచిగా ఉంటాయో అనగానే, ఓ నాయన వీడికి అన్నీ తెలిసినట్టున్నాయిరా బాబు, ఎప్పుడు తగ్గు చూసాడో ఏమిటో అని పూతరేకులు ఉన్న మాట నిజమే, కాజాలు ఉన్నాయి, కానీ ఆ పూతరేకులు అమ్మకుండా నీకు పెడితే, ఆ కాజాలు నీకు పెడితే నా వీపు బాజాలు అయిపోతాయి. సర్లే, కొడితే కొట్టాడేమో ఆయన, నీలాంటి ముద్దులకి బాలుడు అడిగితే పెట్టకుండా ఉంటానా, పైగా మా పుట్టింట్లో 10 మందికి దానం చేయడానికి అలవాటు పడాను అనుకుని పాపం సుశీల ముందుగా పూతరేకులు పెట్టింది. 25 పూతరేకులు టపటపటప తినేసేటవాడు, అది కడుపుకో కండవలు పడుకో. చూడడానికి కొంతమంది పిల్లల్లో ఉంటారు కానండి, ఇస్తే మొత్తం పళ్ళని తినేయగలుగుతారు, వాళ్ళ అదృష్టం అది. ఇప్పుడు కాజాలు అన్నట్ట, కాజాలు పట్టుకొచ్చింది, కాజాలు కూడా టపటపా తినేసాడు ఆయన. ఆ తర్వాత ఇంక నాయన ఏమీ లేవంటే, ఇంకొక్కటి ఉన్నది మర్చిపోకు, మీ ఆయన అమ్మమని మజ్జిగ ఇచ్చాడు. ఆ మజ్జిగ కమ్మని మజ్జిగ, నువ్వు మజ్జిగ పోసుకోవడానికి పుల్ల మజ్జిగ ఇస్తాడు, అన్నంలో పోసుకోవడానికి నీకు పుల్ల మజ్జిగ ఇచ్చాడు, కానీ అమ్మడానికి మాత్రం చల్లకుండా ఒకటి పెట్టాడు. ఆ చల్ల పట్టుకురా, నాకు చల్లంటే చాలా ఇష్టం, మెల్లగా తాగుతాను అన్నట్ట. మొత్తం పట్టుకొచ్చింది ఆవిడ అమ్మడానికి పెట్టిన చల్లకుండా, గడగడగడ తాగాడు. తాగేసి ఇంక వెళ్ళి వస్తానులే అనగానే వెళ్ళిరాను ఆయన అందిట. పోనీ అప్పుడైనా వెళ్ళిపోవచ్చుగా, ఇదిగో సుశీల ఏదో దేవుడి దేవుళ్ళు మీ ఇంటికి రాగానే నాకు ఎంత అన్నం పెట్టావు, చల్ల ఇచ్చావు, స్వీట్లు పెట్టావు, అన్నీ పెట్టావు, దక్షిణ లేకుండా మేము అన్నం తిన్న ఇంట్లోంచి వెళ్ళమో అన్నట్ట. ఇప్పుడు ఈవిడికి పెద్ద ఇబ్బంది వచ్చింది, ఏదో ఉన్నవి పెట్టింది, భర్త వచ్చే మహా అయితే కొడతాడు, ఇప్పుడు దక్షిణ ఇమ్మంటాడు, దక్షిణ ఎలా ఇస్తుంది ఈవిడ. నాయన నా దగ్గర ఇవ్వడానికి డబ్బు ఏమీ లేదు, మా ఆయన డబ్బు ఒక్క పైసా కూడా నా దగ్గర అట్టే పెట్టాడు, భర్తకి తెలియకుండా నీకు ఇవ్వాలన్నా కూడా ఇవ్వలేను సమయంలో, ఈ సమయంలో అన్నదాన్ని. సుశీల, దక్షిణ ఇవ్వడానికి నీ దగ్గర ఏమీ లేదా, నిజంగా ఏమీ లేదా, ఒక్కసారి ఆలోచించంటే మంగళసూత్రం తప్పేముంది, ఆ మంగళసూత్రం ఇవ్వకూడదు కదా అంది. నీ చేతి వేలుకి ఒక ఉంగరం ఉంది, ఈ ఉంగరం పెళ్లి సమయంలో మీ నాన్నగారు పెట్టారు, అది వజ్రపు ఉంగరం, ఆ ఉంగరం ఇచ్చేయి దక్షిణగా అన్నట్ట కుర్రాడు. అప్పుడు చూసుకుంది ఆవిడ, ఆవిడ నిజంగానే ఆవిడ వేలుకి ఒక ఉంగరం ఉంది, అది మంచి ఖరీదైన బంగారు ఉంగరం, అది వజ్రాలు తాపడం చేయబడిన ఉంగరం. ఈ ఉంగరం నీకు ఇస్తే మా ఆయన రాగానే శిరశ్ఛేదం చేస్తాడు, నా బతుకు బంగారం అయిపోతుంది. అయినా దక్షిణ లేకుండా వెళ్ళనంటున్నావు, అతిథి దక్షిణ అడిగితే ఇవ్వడం కర్తవ్యం అని వెంటనే ఆవిడ లోపల నుంచి, తమలపాకులు లేవులేండి దొడ్లో, అందుకని 2 దర్భలు దొడ్లో ఉన్నటువంటి కడిమి చెట్టు ఆకులు పట్టుకొచ్చి అందులో ఉంగరం పెట్టి నీ చేతిలో పెడుతున్నాను, ఇంకా తొందరగా వెళ్ళిపో, నా ప్రాణం పోయినా పర్వాలా, కానీ నీ ప్రాణం పోకూడదు, మా ఆయన నిన్ను చూశాడంటే నిన్ను చంపి ఉంగరం లాక్కుంటాడు, వెళ్ళిరాను ఆయన అందిట. ఆయన నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు, ఇంత దక్షిణ ఎవరిస్తారు నాకు, నువ్వు ఇచ్చావు, నువ్వు నిజంగా దక్షిణ స్వరూపిడివే అని పొగిడి వెళ్ళిపోయాట. పొగడమన్నారుగా దాతనే, అందుకని పొగిడి మరి వెళ్ళిపోయాడు ఉంగరం పూచుకొని. ఆయన వెళ్ళిపోయాక ఇంకా ఆ రోజు మరునాడు కేవలం దొడ్లో ఉన్న పుల్ల గోంగూర ఆకులు తింటూ బతికింది ఆవిడ, పాపం తిండి లేదు, కేవలం ఆకులు, దొడ్లో అదృష్టవశాత్తు గోంగూర ఉంది, గోంగూర ఆకులు తిని బతికింది. 3వ రోజు సాయంకాలం వేళకి భర్త గారు వచ్చారు. ఏమైనా మిగిలిచావో కొరివికారం అంటే ఏం మిగులుతుందండి అందిట, ఇదా కాస్త కొరివికారం, కొన్ని మజ్జిగ అయిపోయింది, బియ్యం మిగిలాయా, అయిపోయాయి, ఇంత తిండిపోతువేమిటే నువ్వు, మొత్తం బియ్యం తినేసావా, పులి మజ్జిగంతా తాగేసావా, కారం అంతా తినేసావా, నాకు ఆకలి మండిపోతుంది, పెళ్లి భోజనం వాళ్ళు అంత బాగా పెట్టలా, పిసిరు కొట్టాడు అనుకుంటారు, వీడు చెప్పడం పెళ్లి వాళ్ళు పిసిరు కొట్టాడు అనుకుంటాను, రిటర్న్ జర్నీలో నాకేం భోజనం పెట్టలేదు. మహానుభావులు అలాంటి పిసిరు కొట్టేవాళ్ళు ఉంటారు, శుభ్రంగా వీడు పిసిరు కొట్టే ఇతరుల మీద పిసిరు కొట్టి అంటారు అనమాట వాళ్ళు. కొంతమంది అండి చచ్చిన జేబులోంచి పైసా తీస్తే ప్రాణం పోతున్నమాట, ఏం కట్టుకుపోతారో మరి డబ్బు తెలియదు అనమాట. చివరికి ఈ ధనం తమతో పాటు వస్తుందనే మూర్ఖులు అజ్ఞానులు కొంతమంది అలాగే ఉంటారు, వాళ్ళ బతుకంతే, వాడు కారణజన్ముడు, అందుకని పిసిరు కొట్టాడు, వాడు సరిగ్గా తిండి పెట్టలేదు, ఆకలి వేస్తుంది, తీరా వచ్చాక అన్నం పెడతావేమో అని అనుకుంటాను, నువ్వు పెట్టలేదు ఎలాగా అన్నట్ట. అంటే ఏం చేయనండి అంది, పోనీ బియ్యం ఉన్నాయి కదా ఇంట్లో, తాళం మీరు నాకు ఇస్తే ఆ తాళం తీసి బియ్యం డబ్బా అందులోంచి కొంచెం బియ్యం తీసి చెక్కచెక్క ఇంత అన్నం వండి పెడతానండి, ఎలాగో కొరివికారం జాడి అటక మీద పెట్టి దానికి కూడా తాళం వేశారే, ఆ అటక్కి తాళం తీస్తే ఆ కొరివికారం వేస్తానండి అందిట, ఉన్న బియ్యం అన్నీ తగలేస్తావు, ఉన్న కొరివికారం అంతా అటక మించి తీసేదాకా నీ ప్రాణం ఒప్పుకునేటట్లేదు, అవి తర్వాత తీద్దాం కానీ అందాక ఆకలిస్తోంది, కాజాలు అమ్మగా ఏమన్నా మిగిలాయో ఒక కాజా పట్టుకురా అన్నట్ట. అప్పుడు ఇవిడికి గుండెలో బాంబు పడింది బాగా, కాజాలన్నీ అమ్మేశానండి అంది. అమ్మేశావు, ఫోన్లో అమ్మితే అమ్మేవలేదు, తిండి లేకపోయినా డబ్బులు వచ్చే ఉంటాయి, డబ్బులు తర్వాత తీసుకుంటాను, పోనీ పూతరేకులు అన్నట్ట, అవి అమ్మేశానండి అందిట. ఇది ఎక్కడ కూడా బాబు అన్నీ అమ్మేశాను అంటున్నావు, అని భార్య జుట్టు పుచ్చుకుని ఒక్కడి వీకెట్టాడు కోపంతో. అంటే ఆకలి మాడిపోతున్నాడు, ఆ పిసరు కొట్టాడు, కోపం వచ్చింది. ఆ కోపంలో కొడుతున్నప్పుడు చూశాడు వేలికి ఉంగరం లేదు. ఈ కర్మయోగాలన్నీ ఒకేసారి వచ్చినట్టుగా ఆవిడకి, ఆవిడ దెబ్బలు తింటూ ఉండగా చెయ్యి చూశాడు, చేతికి ఉంగరం కనపడలేదు. ఏమేమి ఉంగరం, ఏదేవో పుట్టింటి వారు పెట్టిన ఉంగరం అన్నాడు. ఉంగరం అండి, వంట చేస్తున్నప్పుడు కుండలో పడిపోయినట్టుందండి అంది ఆవిడ. తక్షణం ఉంగరం పట్టుకురా, 2 నిమిషములలో ఆ ఉంగరం ఎక్కడుందో వెతికి పట్టుకురాకపోయావా, పీక్కోసేస్తాను, బుర్ర బద్దలు కొట్టేస్తాను, పట్టుకురా. అసలే బంగారం, బంగారం లాంటి బంగారం, బంగారం లాంటి బంగారంలో వజ్రం లాంటి వజ్రాలు, పట్టుకురానట. ఇక ఆవిడ లోపలికి వెళ్ళింది. ఈ పూతరేకులు కుర్రాడికి పెట్టాను, కాజాలు బాలుడికి పెట్టాను, వాడు ఉంగరం దక్షిణగా పట్టుకెళ్ళాడు. ఇప్పుడు భర్త ఏమో ఈ క్షణంలోనే చూశాడు ఆ ఉంగరం తెమ్మంటున్నాడు, తేకపోతే చంపుతాడు. ఏం చెయ్యాలి ఇప్పుడు, అసత్యమాడి ఎంతసేపు తప్పించుకుంటాం అనుకుని ఇంకొక నిర్ణయానికి వచ్చేసింది. ఆవిడ పుట్టింటి వారు కాపురానికి వచ్చే ముందు ఏమైనా సరే నువ్వు పుట్టింటికి తిరిగి రావద్దు, అంతగా అవసరమైతే చచ్చిపోని ఇంత విషయం ఇచ్చి పంపారు. పూర్వకాలంలో అలా పంపేవారు ఆడవాళ్ళని, పుట్టింటికి పంపి పుట్టింటి నుంచి అత్తింటికి పంపేటప్పుడు అత్తారింట్లోనే చావో రేవో, తిరిగి పుట్టింటికి రాకూడదు, అక్కడే ఉండాలనేవారట. మాయదారి పాతివ్రత్యమని అప్పట్లో అలా పెట్టారు. ఇప్పుడు కలియుగంలో అలా పెడితే ఇంకేమన్నా ఉందా, ఎన్ని సంఘాలు మన నెత్తి మీద పడిపోవు, అసలు అలాంటి మాటలే లేవు. ఇప్పుడు ఆవిడ దొడ్లో ఉన్నటువంటి ఒక పెద్ద గిన్నె ఒక పాత్ర వేసి అందులో విషం దాచింది. ఆ విషం ఉన్న గిన్నె తవ్వి తీసుకొచ్చింది, ఆ విషాన్ని నీళ్లలో కలుపుకుంది. ఒక పెద్ద లోటా తీసుకుని లోటాలో నీళ్లు పోసుకొని అందులో విషం కలుపుకొని, నేను నిరంతరం శ్రీకృష్ణ భక్తురాలిని, బాల్యం నుంచి కృష్ణుడే ప్రేమించాను, కృష్ణుడే జగద్గురువు, ఆయనే నాకు దిక్కు అనుకున్నాను, కానీ దురదృష్టవశాత్తు మధ్యలో ఈ భర్త తగిలాడు. ఇప్పుడు ఈ పిసిరుగొట్టువాడు ఉంగరం ఎక్కడుంది అని అడుగుతున్నాడు. ఆ ఉంగరం అతనికి ఇప్పుడు పట్టుకొచ్చి ఇవ్వలేను, కాబట్టి విషం తాగి చచ్చిపోతున్నాను, ఆత్మహత్యా పాపం నన్ను అంటకుండా చూడు కృష్ణ 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 అనుకుంటూ ఆ నీళ్లు తాగబోతూ ఉండగా ఆ నీళ్లలో డబడబడబడబ శబ్దమైందిట. ఏమిటని చూస్తే అందులో గిర్రం తిరుగుతూ ఉంగరం కనపడింది. ఆవిడికి మతిపోయింది, ఇదేమిటి నీళ్లలోకి విషం ఉన్న నీళ్లలోకి ఉంగరం ఎలా వచ్చింది అంటూ ఉండగా, అప్పుడు ఆ గదిలో మహాకాంతితో నీలమేఘఛాయ శరీరుడు శ్రీకృష్ణ పరమాత్మ దర్శనమిచ్చాడు. ఓ పుణ్యశీల సుశీల, నువ్వు గోలోకంలో ఉండేటటువంటి రాధాదేవి చెలికత్తెవి, ఆ తర్వాత దక్షిణ అనే పేరుతో యజ్ఞానికి అధిష్టాన దేవతవయ్యావు నీవు. ఆనాడు రాధాదేవి యొక్క శాపం వల్ల ఈ భూలోకంలో మానవ స్త్రీగా పుట్టావు. ఇంతకాలం నిన్ను బాధ పెట్టాడే ఈ పిసిరుగొట్టాడు, వాడి నిజానికి పిసిరుగొట్టాడు కాదు, సుధాముడు అనే పేరుతో ఉండే నా చెలికాడు నిన్ను పరీక్షించడానికి వాణ్ణే నేను పంపా. నిజానికి వాడు పిసిరుగొట్టు కాదు, ఈ చావు దెబ్బలు కొట్టినవాడు కాదు, ఇదంతా కృష్ణుడి యొక్క నాటకం. ఈవిడికి పిసిరుగొట్టు భర్త అవ్వాలని, కష్టాలు అనుభవించాలని రాధాదేవి శాపం పెట్టింది కదా. ఈ శాపాన్ని ఎవరో మానవుని ద్వారా కాకుండా భగవంతుడు ఏం చేశాడనమాట, తన చెలికాడు సుధాముడిని పంపాట. సుధాముడికి భార్యం చేశాడు, ఆ సుధాముడు నిన్ను పరీక్షించాడు, అదిగో చూడు ఇంతసేపు నిన్ను కొట్టినవాడు ఎవడనుకుంటున్నావు, వాడే నా చెలికాడు అనగానే ఎదురుగుండా ఉన్నవాడు కాస్త సుధాముడిగా మారిపోయాడు. ఈ సుశీల కాస్త శాప విముక్తి, మళ్ళీ సుశీలగా మారిపోయింది. అమ్మాయి నువ్వు దక్షిణాదేవి, అందుకే నీ దగ్గర దక్షిణ పుచ్చుకున్నాను, చిన్న పొరపాటుకి మానవ లోకంలో పుట్టావు. కారణ జన్ములు కొంతమంది ఒక్కొక్కప్పుడు స్త్రీలై పుడతారట మానవ జన్మలో. ఈ మానవ జన్మలో వాళ్ళు ఏం చేస్తారనమాట, ఆ గురు పరీక్షలు ఎదుర్కొంటారు, పరీక్షలు ఎదుర్కొని ఆ పరీక్షలో నెగ్గి చివరికి కైవల్యం పొందుతారు అని సుశీలని తిరిగి గోలోకానికి పట్టుకుపోయాడు ఆయన. ఆ సుశీల యొక్క వృత్తాంతం, దక్షిణాదేవి యొక్క వృత్తాంతం, ఈ రెండింటినీ కూడా భక్తి శ్రద్ధలతో ఉన్నటువంటి వాళ్ళకి మానవ లోకంలో ఉండే అనేక సంకటములు తొలగిపోతాయట. సుస్పష్టంగా చెప్పారు, సంకటే బంధు విచ్ఛేదే విపత్తు బంధనే తథ మాసమేక విధంసృత్త ముచ్యతే నాత్ర సంశయ. మానవులకి ఎప్పుడో ఒకప్పుడు కష్టాలు వస్తాయి, అలాంటి సంకటములు వచ్చినప్పుడు బంధు విచ్ఛేదే, బంధువుల మధ్యలో తగాదాలు వచ్చినప్పుడు, ఈ బంధువులకి మధ్యలో తగాదాలు ఎప్పుడు వస్తాయో మనకు తెలియదు కదా, ఏ క్షణంలో ఎవరికి ఎలాంటి తగాదాలు వస్తాయి. ఒక్కొక్కసారి ఎంతో ఆత్మీయులు అనుకున్నవాళ్ళు కూడా కొట్టుకుంటూ ఉంటారు, దానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఆ పక్కన ఉన్నవాళ్ళు తిన్నగా ఉంటారటండి పాప. ఆ మధ్యన ఓ పీఠంలో వంట చేయడానికి ఒక ఆవిడ వచ్చింది, ఆవిడ దగ్గరికి చేరి ఆ పక్క ఆవిడ, ఇదిగో ఈయన దగ్గర వంట చేసేటప్పుడే డబ్బులు ఇవ్వడు, నానాయాతన పెట్టేస్తాడు, ఆ ఇంట్లో వాళ్ళ ఆవిడుందే నెలకి జీతం ఇవ్వకుండా ఏడిపిస్తుంది, ఇక్కడ పనిచేయడం కష్టం అని చెప్పిందిట ఇవిడు పారిపోయిందిట. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి భూలోకంలో, నేను చూస్తూనే ఉంటాను. మహానుభావులు ఎంతోమంది అండి, గొప్ప గొప్ప పీఠాధిపతులు, వాళ్ళేం సామాన్యులు కాదు. అంతటి మహానుభావులు ప్రత్యక్ష దత్తాత్రేయులు పీఠంలో కూడా ఇలాంటి వాళ్ళే చేరతారు. కంచిపీఠంలో కూడా ఇలాంటి వాళ్ళు ఒక్కొక్కడిద్దరు చేరి ఆ పీఠాధిపతులకి అపఖ్యాతి తేవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మహాత్ములకి అపఖ్యాతి తేవడానికి వాళ్ళని పడగొట్టడానికి చాలామంది ప్రయత్నిస్తారు. ఈ ప్రయత్నాలు చేసి వాళ్ళల్లో వాళ్ళకి తగాదాలు పెడతారు. దీనికి బంధువిచ్ఛేదం అని పేరు. అందుకే నాకు భయం ఏమిటంటే ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు మీరు కూడా ఎక్కువగా ఎవరితో రాసుకు పుసుకు తిరక్కండి. ఇవాళ ఏదో ఆనందంగా ఉన్నాం కదా అని పక్కన కూర్చుంటారు. మీ పక్కన కూర్చుని 2 రోజులు పోయాక ఇదిగో ఆవిడ అలాంటిది ఈవిడ ఇలాంటిది అని చెబుతారు బయటికి వెళ్ళి. కాబట్టి కలియుగములో సాంగత్యం సాధ్యమైనంత వరకు తగ్గించుకోండి. సజ్జనులతో సాంగత్యం చేయండి, అది కూడా ఆధ్యాత్మిక సాంగత్యం. అసలు వ్యక్తిగత వివరాలు అడగకండి ఎప్పుడు కూడా. నువ్వు ఎందులో పనిచేసావు, నీ జీతం ఎంత, నువ్వు రిటైర్ అయ్యావా లేకపోతే ఇంకా సర్వీసులో ఉన్నావా, నీ పెన్షన్ ఎంత వస్తుంది, నీ మొహం ఎంత ఉంటుంది, ఇవన్నీ నీకు ఎందుకు. అసలు హాయిగా మీరేదో దైవుడి దేవుళ్ళ ఇక్కడ పురాణం వినడానికి వచ్చారు. ఈ పురాణం వినేటటువంటి ఆధ్యాత్మిక వేత్తలుగానే ఉండండి అంతే. వైయక్తిక విశేషాల గురించి అడగడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ప్రమాదం తెచ్చిపెడతారు. కాలక్షేపం అవుతుంది కదండి. అందుకని ఈ పైకి వెళ్ళి కిందకి వెళ్ళి పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని వాళ్ళ కోడలు ఎలాంటిదిట, వీళ్ళ కోడలు ఎలాంటిదిట, వీడి కూతురు అటువంటిదిట, వీడికి ఎంత డబ్బుట, వాడికి అంత జబ్బుట అని కబుర్లు చెప్పి భ్రష్టులైపోతారు. ఈ విధంగా బంధువుల మధ్యలో తగాదాలు మొదలైనప్పుడు, బంధువిచ్చేదే, ఈ బంధువుల మధ్యలో తగాదా వచ్చినప్పుడు, విపత్తవు కష్టాలు వచ్చినప్పుడు, బంధనే జైలు పాలైనప్పుడు, మాసమేక విధంసృత్వ, ఈ సుశీల యొక్క కథ, దక్షిణాదేవి యొక్క కథ ఒక్క నెలాళ్ల పాటు రోజు వినండి. ఎలాగో దేవుడి దేవుళ్ళు ఇది రికార్డు అవుతోంది. ఒక నెలాళ్ల పాటు ఈ కథ రోజు వినండి కాసేపు కూర్చుని. అప్పుడు అందులోంచి ముచ్చతే విముక్తి పొందుతారు, నాత్ర సంశయ, దేర్ ఈజ్ నో డౌట్ ఇన్ ఇట్ అన్నాడు ఆయన. ఈ దక్షిణాదేవి కథ, ఏదైనా కార్యక్రమం అయిపోయిన వెంటనే దక్షిణ ఇవ్వడం కోసం సుశీల దక్షిణగా లక్ష్మీదేవి శరీరం నుంచి పుట్టిన కథ, ఆవిడ మళ్ళీ సుశీలగా పుట్టి ఓ పిసిరుగొట్టాడికి భార్య నానాయాతన పడిన కథ, ఈ కథలు శ్రద్ధాశక్తులతో వింటే ఈ విధముగా సంకటముల నుంచి, బంధువుల తగాదాలలో నుంచి, ఆపదల నుంచి, చెరసాల నుంచి విముక్తి పొందుతారు ఒక్క మాసం వింటే. ఇవన్నీ విన్నప్పుడు ఇవన్నీ నిజంగా వింటే ఫలితం వస్తుందా అని ఎవడైనా అవిశ్వాసంతో ఉంటే ఫలితం రాదు. ఎప్పుడూ కూడా కఠోర దీక్షతో నమ్మాలి. వీటి మీద మనకి ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంత బాగా ఫలిస్తుంది. ఈ దక్షిణాదేవి చరిత్రం చాలా పవిత్రం.